లేదు. మన అలా ప్రేక్షకులమే. అదృష్టం ఉంటే జరగచ్చు, జరగకపోవచ్చు, ఏమీ లేని వాడికి హాయిగా జరిగింది. అందుకు చెబుతున్నాను, ద్వారకలో మనం 2009లో భాగవత్ సప్తాహం చేసాం. అక్కడ ఒక సన్యాసి గుర్తుందా, రోజు వచ్చి పురాణం వినేవాడు. ఒక సన్యాసి పురాణం వినేవాడు, అంటే యాచక సన్యాసి. సన్యాసం డ్రెస్సు వేసుకుని కాషాయం ముష్టెత్తుకు బతికేవాడు ఆయన. ఆయన 7 రోజులు తెలుగువాడు అనమాట. పులకించిపోయి 7వ రోజు వచ్చి ఆయన అడుక్కున్న డబ్బంతా పడుకుతే నాకు ఇచ్చేశాడు దక్షిణగా. నాకెందుకయ్యా బాబు అన్నాను, నేను మీరు గురువులు మీ చేతిలో పెడుతున్నానన్నాడు. నేను పీఠ ప్రతిష్ట చేస్తే ఆ పీఠానికి వచ్చాడు ఆయన. ఆశ్చర్యంగా కిందటి సంవత్సరం ఆయన దిక్కు లేకుండా చచ్చిపోయాడు. చచ్చిపోగానే వెంటనే మాకు వార్త వచ్చింది. వార్త రాగానే ఫ్లైట్ ఎక్కి వెంటనే ద్వారకకు వెళ్ళి మేమందరం కూడా ఆయనకి నా భక్తుల్ని పంపించి ఆయన మాకు 116 రూపాయలు తన యాచించిన సొమ్మిచ్చినందుకు భక్తులు 5000 మంది ఆయన ఫంక్షన్కి అటెండ్ అయ్యారట. ఒక ముష్టివాడు చచ్చిపోతే ఒక సన్యాసి 5000 మంది తెలుగు వాళ్ళు వెళ్ళారు. అక్కడున్న హిందీ వాళ్ళంతా ఎంతో ప్రేమతో భక్తితో ఫోన్ చేసి చెప్పారు ఆయనకి అపూర్వ రీతిలో జరిగేయండి సంస్కారం. ఆ ఎముకల్ని పట్టుకెళ్ళి, చితాభస్మాన్ని పట్టుకెళ్ళి ద్వారకలో పశ్చిమ సముద్రంలో కలిపారు. ఇంకెంతకంటే గోమతి అక్కడే కలుస్తుంది ద్వారకలో, ఆ సంగమంలో కలిపారు. ఆయనకి జరిగినట్టుగా పిల్లలు కోటీశ్వరులు ఉన్న వాళ్ళకి జరగదు. మరి ఎంత యోగ జాతకం అది. కాబట్టి ముష్టి వాళ్ళకు కూడా బాగా జరగచ్చు యోగం బాగుంటే. యోగం బాగాలేకపోతే కోటీశ్వరులైన పిల్లలున్నా జరగకపోవచ్చు. అందుకని ఇవన్నీ ఎందుకు వచ్చింది, తనను తాను ఉద్ధరించుకోవడానికి మార్గం ఏమిటంటే భాగవత సప్తాహమే. అందుకని ఆత్మోద్ధరణ కోసం భాగవత సప్తాహం ఉత్తమం. అందుకనే ఆత్మదేవుడు చచ్చిపోయినా ఆయనకు కొడుకుగా పెరిగిన కారణం చేత గోకర్ణుడు ధుందుకారుడు కోసం భాగవత సప్తాహం మొదలుపెట్టించాడు. భాగవత సప్తాహం జరుగుతున్నప్పుడు అందరినీ పెళ్లికి పిలిచినట్టు పిలవాలట. ఊళ్ళో ఉన్న వాళ్ళని, చుట్టుపక్కల వాళ్ళని, భాగవత సప్తాహం జరుగుతోంది, పలానా తోట చేస్తున్నాం, రండి రండి అన్నాక వాళ్ళు ఇష్టం వస్తే వస్తారు, లేకపోతే వెళ్ళిపోతే వెళ్ళిపోతారు. గోకర్ణుడు ఊరి వారు అందరినీ పిలిచాడు. మొత్తం ఊళ్ళో వాళ్ళంతా వచ్చి కూర్చున్నారు. ప్రేతాత్మని ఎక్కడ పడితే అక్కడ ఉండలేదు, దానికి ఏదో ఒక ఆధారం కావాలి గనక. ప్రేతాత్మలు మనలాగా కుర్చీలో కూర్చోలేవు, అవి కూడా కుర్చీలో కూర్చోవడం మొదలెడితే మీరు ఉండలేరు ఇక్కడ. అందుకని దాని ఒక కర్రలోకి ఆవాహన చేసి ఆ కర్రని పురాణం జరుగుతున్న చోట పక్కనే ఒక గోడకు పెట్టారు. ఆ కర్ర అలా కదులుతూ ఉండేదట, ప్రేతం కదా, అందుకని ఆ కర్రను కదిపేస్తూ ఉండేవాడు పాపవాడు. అందులోకి ఆవాహన చేశారు. మొదటి రోజు పురాణం పూర్తయింది. మొదటి కొడుకు పెళ్ళని పగిలిపోయింది. అంటే శ్రద్ధగా భక్తితో విన్నాడు వాడు, పాపాలు చేశాననే బాధతో ఉన్నాడు కదా, అందుకని విన్నాడు. పూర్తిగా కథ వినడం వల్ల మొదటి కడుపు పగిలింది. అలా 7 రోజులు 7 కడుపులు పగిలాయి. 7వ రోజు మధ్యాహ్నానికి భాగవత సప్తాహం అయిపోయి తీరాలి ఎట్టి పరిస్థితుల్లో. అయిపోగానే హఠాత్తుగా ఆ కడుపులు పగిలిపోయినటువంటి వెదురుకర్రలో నుంచి ఒక మహాపురుషుడు బయటకొచ్చాడు. ఆ మహాపురుషుడు దివ్యమైన మంచి ఎర్రనైనటువంటి కుండలాలు ధరించి, కిరీటం ధరించి, 4 చేతులు ధరించి, పసుపచ్చని బట్ట కట్టుకుని ధగధగలాడిపోతున్నాడు. ప్రేతాత్మ రూపంలో ఉన్న ధుందుకారుడు ఇలా అందమైన విష్ణుస్వరూపుడైన పురుషుడిగా మారిపోయాడు. వైకుంఠంలో ఉండే పురుషుడి కింద మారిపోయాడు. ఇంతలో ఆకాశం నుంచి గరుత్మంతుని ఆకారంలో ఉన్న ఒక విమానం కిందకి దిగింది. అది అచ్చం గరుడాకారంలో ఉన్నది. ఆ విమానంలో 2 మహాపురుషులున్నారు. ఒక ఆయన పేరు పుణ్యశీలుడు, 2 ఆయన పేరు సుశీలుడు. వీళ్ళు విష్ణువు దగ్గరికి దూతలుగా ఉంటారు. ఎవరైనా పుణ్యాత్ముల్ని వైకుంఠానికి తీసుకెళ్ళడానికి వీళ్ళు వస్తారు. పుణ్యశీల సుశీలుడు అనేవారు ఇలా మీలాగా శ్రద్ధగా భాగవతం వింటే వైకుంఠానికి తీసుకుపోవడానికి వస్తారట. అలాంటి పుణ్యశీల సుశీలుడు విమానంలోంచి దిగి, రావోయ్ ఆత్మదేవపుత్ర, ఓ ధుందుకార, భాగవత సప్తాహంతో నీ పాపాలు పోయి బాగయ్యవు, నువ్వు పవిత్రుడు అయ్యవు, వైకుంఠానికి రా, ఈ విమానం ఎక్కనగానే ఆయన ఎంతో వినయంతో సోదరుడి చుట్టూతో గోకర్ణుడి చుట్టూ ప్రదక్షిణ చేశాడు. ఎందుకంటే పురాణం విన్నాక గురువుకి పూజ చేసి తీరాలి, గురువుగారిని ఏదో రకంగా సన్మానించాలని శాస్త్రం. అంతేగాని విమానం వచ్చింది కదా అని జామ్మని ఎక్కెళ్ళిపోకుండా గురువుగారి చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కరించి, నీ అనుగ్రహంతో అతి భయంకర ప్రేత తత్వం నుంచి విముక్తి పొందాను, నీకు కృతజ్ఞత అని అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కరించి, మీ అందరూ నన్ను ఉద్ధరించారు, మీ అందరికీ రామ్. ఎప్పుడు కూడా ఉత్తర భారత్ వాళ్ళు వెళ్ళిపోయే ముందు రామ్ 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 అంటారు. ఆ రామ్ రామ్ అంటే ఇక అక్కడితో వీడుకోవాలన్నమాట. మనం టాటా చెబుతాం ఇంగ్లీష్లో, అలా హిందీలో రామ్ రామ్ అంటే టాటా అని అర్థం అనమాట. అందుకే మనకి భక్త తుకారం కూడా గరుత్మంతుని మీద ఎక్కి వైకుంఠానికి వెళ్ళిపోతూ, ధన్యజీవులారా అందుకోండి రామ్ రామ్ అందుకోండి రామ్ రామ్, ఏదైనా చెల్లు అనడానికి రామ్ రామ్ అని వాడతారన్నమాట. ఎంత పవిత్రమైన మాటలండి మనవి. అంతేగాని నీకు నాకు ఇంక ఎండ్ అనకూడదు దరిద్రం. ఈ ఎండ్ అనే పదం చెండాల పదం. పవిత్రంగా రామ్ రామ్ అనాలి. అలా అని వాళ్ళకి నమస్కరించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ గోకర్ణుడికి అనుమానం వచ్చిందండోయ్, ఏమండి పుణ్యశీల సుశీలురారా, మాకు ఒక అనుమానం అనగానే వాళ్ళు విమానం పైకి తీసుకుపోతున్న వాళ్ళు కాస్త విమానాన్ని ఆపి ఏమిటా అనుమానం అన్నారు. ఇక్కడ భాగవతాన్ని 10,000 మంది విన్నారు, కానీ 10,000 మంది కోసం 10,000 విమానాలు రాలేదు, కేవలం మా సోదరుడికి మాత్రమే ఒక్క విమానమే తెచ్చారేమిటి అని అడిగాడు. మంచి ప్రశ్న వేశావు. నీ సోదరుడు నేను మహాపాపాలు చేశాను అనే పశ్చాత్తాపంతో దుఃఖంతో శ్రద్ధగా విన్నాడు 7 రోజులు, ఒక్క క్షణం కూడా నిద్రపోకుండా, కుర్చీలో కూర్చునిలా తలకాయ వాల్చకుండా, మనస్సు చెదరకుండా విన్నాడు. తక్కిన వాళ్ళకి అంత బెంగలేదు గనక మధ్య మధ్యలో కునుకేస్తూ బయటికి పోతూ పురాణం వినేటప్పుడు కాలక్షేప కబుర్లు చెప్పుకుంటూ తిండి తింటూ అంతగా శ్రద్ధగా వినలేదు. ఎంత ఎక్కువ శ్రద్ధ ఉంటే అంత తొందరగా విమానం వస్తుంది. మోక్షం పొందాలంటే శ్రద్ధ కావాలి. పేరుకి ఇక్కడ ఎదురుగుండా కూర్చున్నంత మాత్రం ఇప్పుడు అందరం ఎదురుగుండా కూర్చున్న వాళ్ళందరూ పూర్తిగా వినేస్తే దేశం ఎప్పుడో బాగుపడిపోతుంది కదా. కొంతసేపైనా మధ్య మధ్యలో మనస్సు అలా చెదిరిపోతూ ఉంటుంది. కారణం ఏమిటంటే ఆయనకున్న బాధ వీళ్ళకి లేదు గనక. మనం ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వాడు ప్రేతాత్మ అయిపోయాడు, అలమటించిపోతున్నాడు, బాధపడుతున్నాడు. బాధ అంటే ఏమిటో వాడికి తెలుసు. ఆకలికి మాడిపోతున్న వాడు అన్నం మెతుకు పారేయడానికి చాలా బాధపడతాడు, ఎందుకంటే ఆకలి వాడికి తెలుసు కనుక. అదే పీకి దాకా తినేవాడికి ఏముంది, ఎక్కువైపోయిందని పులిహారు పారేస్తాడు. 4 ఇడ్లీ అక్కడ కనబడితే 2 ఇడ్లీ తిని సాయంకాలం కుళ్ళిపోయాక 2 ఇడ్లీ తీసుకెళ్ళి బయట పారేస్తాడు. ప్రసాదం పెడితే ఆ ప్రసాదం సగం తిని సగం కుళ్ళబెడతాడు. ఎందుకు కుళ్ళబెడతాడంటే వాడికి ఆకలి అంటే ఏమిటో తెలియకుండా గురువుగారు వాడికి పెడుతున్నాడు కనుక. అదే ఆకలి అంటే ఏమిటో తెలిస్తే అమ్మ బాబాయ్ పారేయకూడదని చాలా జాగ్రత్తగా కాస్త ఉప్మా దాచుకు తింటాడు. బస్సులు ఎక్కేటప్పుడు తెలుస్తాయి మధ్య మధ్యలో, ఎప్పుడైనా ఒక 5 నిమిషాలు ఆలస్యమైతే ఉప్మా వండడం, అమ్మ బాబో ఈరోజు కూడా బిస్కెట్ ప్యాకెట్ తెచ్చారా, మీ దగ్గర ఏమైనా ఉందా అనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా భగవంతుడు అప్పుడప్పుడైనా ఆకలి అంటే ఏమిటో తెలియడానికైనా కొంచెం ఆలస్యం అయ్యేలా చేస్తాడట, లేకపోతే మనం రెచ్చిపోతాం. పాపం బాధ వల్ల శ్రద్ధగా వినడం వల్ల దుందుకారుడికి మోక్షం వచ్చింది. తక్కిన వాళ్ళు ఏదో మధ్య మధ్యలో కాలక్షేపానికి విన్నారు, అందుకే విమానాలు రాలేదనగాని అమ్మా ఇదే అసలు రహస్యం, శ్రద్ధలో లోపం ఉంటే ఫలితంలో లోపం ఉంటుంది అని గ్రహించి మళ్ళీ 2వ సప్తాహం చేశాట వీళ్ళు వెళ్ళిపోయాక. ఈసారి 2వ సప్తాహానికి 10,000 మంది ఉంటే 1,000 మందికి విమానాలు వచ్చాయి. ఈ 2వ 1,000 మంది శ్రద్ధగా విన్నారు, వారు మోక్షం పొందారు. ఆ 1,000 మందితో పాటు గోకర్ణుడు కూడా వెళ్ళిపోయాడు. దాంతో 3వ సప్తాహం చేయడానికి గోకర్ణుడు లేకుండా పోయాడు. నేను కూడా ఇలాగే భాగవత సప్తాహాలు చేస్తాను. నేను శ్రద్ధగా చేసినా అప్పుడే ఎందుకు వెళ్ళడం లేదంటే ఇంకా ఎంతోమందిని వైకుంఠానికి పంపాలి, అందుకని నేను ఇంకా కొంతకాలం పాటు ఇక్కడ ఉంటాను. ఆఖరిన నేను వెళ్ళిపోయేటప్పుడు మాత్రం నాతో పాటు కొంతమందినైనా పట్టుకుపోతాను. ఆ పట్టుకుపోయేవాళ్ళు సహజంగా వార్ధక్యంలో ఉన్నవాళ్ళు అయితే తక్కిన వాళ్ళకి అంత వెంగ ఉండదన్నమాట. కాబట్టి భాగవతం ఎంత గొప్పదో ఈ భాగవత మహిమలో పద్మపురాణంలో అపూర్వ రీతిలో వివరించారు. 18 పురాణాలు కూడా మనకి నైమిషారణ్య మహిమ భాగవత మహిమ చెప్పాయి. అందులో ఇప్పుడు నేను చెప్పింది పద్మపురాణం. 18 పురాణాలు ఉన్నాయి కనుక మనకి మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మవైవర్త వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మ లింగ గరుడ కోర్మ స్కాంద పురాణములని 18 పురాణాలు. ఈ 18 పురాణాల్లో పద్మపురాణంలో భాగవత మహిమ వెంకటేశ్వరుడి మహిమ ఎక్కువగా ఉంటాయి. అందులో ఎవడున్నా లేకపోయినా ఇందులో చాలామంది అడుగుతున్నారు పదే పదే, మాకు దిక్కు లేదు, రేపు పొద్దున కర్మకాండాలు ఎవరన్నా చేస్తారో లేదో మాకు తెలియదండి. కాబట్టి విముక్తిలాగా దానికి విముక్తికి ఇదే గొప్ప మార్గం, సులభోపాయం, తరణోపాయం భాగవతము సప్తాహ దీక్షతో ఎక్కడో ఒక చోట. సహజంగా ఇంట్లో పారాయణ కంటే పీఠాలలో పారాయణ, క్షేత్రాలలో పారాయణ ఎక్కువ ఫలితం ఇస్తుంది. కాబట్టి అలా చేయించుకోదలిచిన వారు అయితే మన ప్రణవపీఠానికి వచ్చేయండి, లేదా ఇలా మోక్షపురాలకు వెళ్ళినప్పుడు అక్కడన్నా చేయించుకోండి. ఏదన్నా పవిత్ర క్షేత్రాలలో పీఠాలలోనే ఎక్కువ శక్తి ఇస్తుంది. ఇంట్లో ఉంటే మీరు ఏం చేస్తారంటే ఇలా ఉండలేరు. అందుకే ఇళ్లలో చేయడానికి మేము కూడా ఒప్పుకోం. ఇంట్లో ఉండగానే సహజంగా ఏం న్యూస్ ఛానల్లో ఏం వస్తుంది, సాయంకాలం పూట దెబ్బకుట దొంగల ముఠ సినిమా వస్తుందా లేదా, లేదా జబర్దస్త్ ప్రోగ్రాం వస్తుందా లేదా, ఈలోపు నీ బతుకే జబర్దస్త్ అయిపోతుంది. వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు, మనకెందుకు? అవి ఇంట్లో ఉన్నప్పుడు చూడొచ్చు, సప్తాహ సమయంలో చూడకూడదు, అది నేను చెప్పేది. కానీ సహజంగా ఈ దీక్షల్లో ఉన్నప్పుడు వాటి మీదకి దృష్టి వెళ్ళకూడదు కనుక ఇంట్లో ఉంటే దృష్టి పెడుతుంది కనుక క్షేత్రాల్లో అన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నంతసేపు మీకు అసలు ఏం దృష్టి ఉందండి? ఈ కాసేపు భాగవతం తప్ప ఆనందంతో వింటున్నారు. నేను చూశాను ఇంచుమించుగా చాలామంది కళ్ళల్లో అప్పుడప్పుడైనా ఆనంద బాష్పాలు తిరుగుతున్నాయి, తన్మయత్వం వస్తుంది, పులకరింత వస్తుంది. ఇదే పురాణం నేను మీ ఇంట్లో చెబితే ఎంతలా రాదు మీకు. ఎందుకనంటే గ్యారంటీగా ఇంట్లో కూర్చుంటే హలో అని మధ్యలో మాట్లాడకుండా ఉండలేరు. ఇక్కడ పులోమన్నా అది భగవన్నామస్మరణ, అక్కడ హలో అంటే భగవన్నామస్మరణ తక్కువగా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు తీర్థములు క్షేత్రములు ఎన్నుకొని భాగవతాన్ని సప్తాహ దీక్షతో వింటే అందులో ఉన్న ఒక్కొక్క కథ ఒక్కొక్క రీతిలో మనల్ని అనుగ్రహిస్తుంది. భగవంతుని యొక్క చరిత్ర వీలున్నంత వరకు వింటే వాడు తరించకుండా ఉండడం అసంభవం. అసలు మహాత్ముల కథలు మనకి తెలియని ధైర్యం ఇస్తాయి, మనస్థైర్యాన్ని ఇస్తాయి, ఆనందాన్ని ఇస్తాయి, ప్రాణాపాయ స్థితిలో రక్షిస్తాయి. ఒక్కొక్కప్పుడు కష్టం వచ్చిందంటే ఆ కష్టం నుంచి బయటపడడానికి ఈ కథల్లో ఏదో ఒక కథ గుర్తు తెస్తుంది మనకి. ఇప్పుడు హనుమంతుడు ఉన్నాడు, లంకానగరానికి వెళ్ళాడు, సీత కోసం వెతికాడు. ఎంత వెతికినా సీతాదేవి దర్శనం అవ్వలేదు ఆయనకి. అప్పుడు ఆయన ఏమనుకున్నాడో తెలుసా, ఛీ ఇంత కష్టపడి లంకానగరానికి వచ్చాను నేను, సీతను వెతికాను కానీ సీత ఎక్కడుందో కనబడడం లేదు, ఇప్పుడు నేనేం చెయ్యను, నేను ఇంటికి వెడితే వెనక్కి తిరిగి వెడితే వానరులంతా నువ్వు సీతను చూస్తానన్నావు వెళ్ళావు సీతను చూడకుండా వచ్చావు ఇంక మేము ఎందుకు బతకడం అంటారు. రాముడి దగ్గరికి వెళ్ళి సీత కనబడలేదంటే వెంటనే ఆయన గుండెకి చచ్చిపోతాడు. సీత కనబడలేదని తెలిస్తే వెంటనే రామచంద్రుడు ఆ క్షణమే మరణం పొందుతాడు. భర్త వింటే భరత శత్రుఘ్నుడు నశిస్తారు. ఇది తెలిసిన అయోధ్యాపురవాసులంతా ఆత్మహత్య చేసుకుంటారు. కృతజ్ఞత కలిగిన సుగ్రీవుడు సీతని రాముడికి ఇవ్వలేకపోయాను నా బతుకెందుకని ఆయన మరణిస్తాడు. ఆయన మరణిస్తే వానరులు నశిస్తారు. ఈ విధంగా సీతను చూడకుండా నేను వెనక్కి వెడితే నరవానర జాతి నశిస్తుంది. కాబట్టి ఇప్పుడు నేనేం చెయ్యను, వెనక్కి వెళ్ళడం కంటే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటే మంచిదనుకున్నాడు. నేను చచ్చిపోతే లాభం ఏమిటి, నేను వెనక్కి వెళ్ళను కాబట్టి సీత లేదనే విషయం వానరులకి ఎవరూ చెప్పరు. చెప్పరు గనక సీత ఎక్కడో చోట ఉందిలే అని ఇంకా 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 నా కోసం ఎదురు చూస్తూ మరికొంతకాలం బతుకుతారు. కాబట్టి నేను వెళ్ళడం కంటే ఆత్మహత్య చేసుకోవడం మంచిది. అది కూడా ఎలా చచ్చిపోదాం అనుకున్నాడు ఆయన కూడా. విషం ఉద్బంధనం వాపి ప్రవేశం జ్వలనస్యవా, విషం తాగి చచ్చిపోనా, ఉరివేసుకు చచ్చిపోనా, లేక అగ్నిలో దూకి చచ్చిపోనా, కష్టం వచ్చినప్పుడు బతకడం కంటే చావడం మంచిది అనుకుని ఒక్క క్షణకాలం అలా అనుకున్నాడు ఆయన. ఎక్కువసేపు అనుకోలేదు, అంతలోనే మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నాడు. ఎంత పొరపాటు, మనిషికి కష్టం వస్తే అంతమాత్రం చేతే ప్రాణం తీసుకుంటాడా, బతుకుంటే ఏదో ఒకనాడు సుఖం పొందొచ్చు, అయినా ఆత్మహత్య చేసుకునే అధికారం ఎవరికీ లేదు, భగవంతుడు మనకి శరీరం ఇచ్చినంతకాలం ఎలాగో రకంగా బతకవలసిందే, అలా బ్రతికి వాడు మాత్రమే మోక్షం పొందుతాడు అని ఒక క్షణకాలంలో ఆయన ఆత్మబలం తెచ్చుకున్నాడు. సుందరకాండలో చాలా అద్భుతంగా రాశారు అక్కడ ఆయన, వినాశి బహవో దోషాహ జీవన్ భద్రాణి పశ్యతి. చావడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబంలో వాళ్ళంతా ఎంతో కాలం దుఃఖంతో ఉండిపోతారు, కుమిలిపోతారు, పనులు చేయలేరు. లేదా చచ్చి నేను నరకానికి పోతాను, లేదా ప్రేతాత్మనైపోతాను, నా బంధువులందరికీ బాధ కలిగిస్తాను, దానివల్ల ఏం లాభం, అదే బతికుంటే శుభాలు పొందొచ్చు అని ధైర్యం తెచ్చుకున్నాడు. ధైర్యం రావడంతో అశోకవనం కనబడింది, అశోకవనంలో సీత కనబడింది, మొత్తం రామకథే మారిపోయింది. నిజంగా హనుమంతుడే ఆత్మహత్య చేసుకుంటే ఏమైపోయేది. కాబట్టి జీవులు ఎప్పుడూ కూడా ఆత్మబలం పొందాలి. ఆ ఆత్మబలం దేనివల్ల వస్తుంది, పురాణాలు ఇతిహాసాలు అందులో ఉన్న మహానుభావుల యొక్క పాత్రల వల్ల వస్తుంది. కాబట్టి మనందరం ఎప్పటికప్పుడు జీవితంలో ఆత్మస్థుతి పొందడానికి, ఆత్మధైర్యం పొందడానికి, జ్ఞానం పొందడానికి, పవిత్రులవ్వడానికి ఈ పురాణాలు ఉపయోగపడతాయి. భాగవతంలో కొన్ని అత్యద్భుతమైన కథలున్నాయి. ఆ కథలు అన్నీ ఒకదాన్ని మించిన ఒకటి. అందులో ఆరో స్కంధంలో ఈ నైమిషారణ్యంలో వినవలసిన ఒక కథ ఉన్నది, అది చిత్రకేతూపాఖ్యానం అంటారు. పూర్వం చిత్రకేతుడని ఒక మహారాజు గారు ఉన్నాడు. ఆయనకి చాలామంది భార్యలు, పిల్లలు లేరు. ఆయనకి నారద మహర్షి, వశిష్ట మహర్షి, పర్వత మహర్షి ఈ ముగ్గురు గురువులు. ఓసారి చిత్రకేతు మహారాజు సింహాసనం మీద కూర్చునుండగా నారదుడు, నారదుని యొక్క మేనల్లుడు పర్వతుడు, వశిష్ఠ మహర్షి ఆయనకి దర్శనమిచ్చారు. ఈ రాజుగారు ఆయన్ని, నాకు పిల్లలు లేరండి, చాలామంది భార్యలు ఉన్నారు, ఎవరో ఒకరికి సంతానం కలిగేటట్టు చెయ్యండి అని ప్రార్థించాడు. అప్పుడు వాళ్ళు ఇందాక మనం గోకర్ణోపాఖ్యానంలో చెప్పుకున్నట్టుగా ఒక మంచి ఫలాన్ని, సంతాన ఫలాన్ని మంత్రించి రాజుగారికి ఇచ్చి, నీ భార్యల్లో పెద్ద భార్య చేత ఈ పండు తినిపిస్తే సత్సంతానం కలుగుతుంది అని చెప్పారు. చిత్రకేతు మహారాజు గారు తన పెద్ద భార్యకి ఈ పండు ఇచ్చాడు. ఆవిడ తిన్నది, గర్భం ధరించింది, ఓ మంచి బంగారం లాంటి కొడుకుని కన్నది. ఈ కొడుకు పుట్టినప్పటి నుంచి ఆయనకి పెద్ద భార్య మీద ఎక్కువ ప్రేమ ఎక్కువైపోయింది. అంచేది ఎప్పుడు ఆవిడనే గౌరవిస్తూ, ఆవిడ దగ్గరే ఉంటూ, ఆ పిల్లాడినే చూసుకుంటూ, పిల్లాడి యొక్క ముద్దు ముచ్చట్లు చూసుకుంటూ తక్కిన భార్యని పలకరించడం మానేశాడు. దాంతో తక్కిన భార్యలకి బాధ కలిగింది. ఇంతకాలం భార్యలందరినీ సమానంగా చూసేవాడు మహారాజు గారు, ఇప్పుడు ఈ పెద్దావిడికి సంతానం కలిగింది. దాంతో ఎంతసేపు పట్టమహిషి పట్టమహిషి అంటూ ఆవిడనే ప్రేమిస్తున్నాడు, ఆవిడతోటే మాట్లాడుతున్నాడు, పిల్లాడితోటే లోకంగా ఉంటున్నాడు. మన బతుకు దాసీల బతుకు కంటే హీనమైపోయింది. ఈ పిల్లాడున్నంత వరకు రాజుగారికి మనల్ని ప్రేమించడు అని వాళ్ళకి లోపల అనుమానం వచ్చింది. ఒక రోజున రాత్రివేళ ఈ సవతులంతా రహస్యంగా విషంతో కూడిన కాసిన పాలు పట్టుకెళ్ళి ఆ పిల్లాడిని ఒట్లో పోశారు. దాంతో పిల్లవాడు చచ్చిపోయాడు. తెల్లవారి దాసి ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళింది. చచ్చిపోయిన పిల్లాడు అలా గుడ్లు తేలేసి నీలంగా అయిపోయిన శరీరంతో కనబడగానే ఆవిడ గుండెలు బాదుకుంటూ, మహారాణి మహారాణి, అబ్బాయి గారు చచ్చిపోయారనగానే పట్టమహిషి రాజు పరుగు పరుగును వచ్చి ఆ పిల్లాడి శరీరాన్ని ఒళ్ళో పెట్టుకుని గొల్లున గోల పెట్టారు. మహాదుఖం పొందారట. నాయనా, అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండిపోయాయా, పట్టుమని 3 ఏళ్ళు కూడా నిండలేదు, ఎంత ముద్దుగా ఉండేవాడు, అబ్బబ్బబ్బా, నువ్వు మూత్రం పోస్తే కూడా అది పన్నీరులో ఉండేది, ఇప్పుడు ఆ మూత్రం ఎవరు పోసి మాకు పన్నీరు ఇస్తారు, మల విసర్జన చేస్తే బంగారంలో ఉండేది అని పాతవన్నీ తలుచుకుని ఏడవడం మొదలుపెట్టారట. చంటి పిల్లాడు, అందులో 3 ఏళ్ల పిల్లాడు, బంగారం లాంటి పిల్లాడు చచ్చిపోతే తల్లికి తండ్రికి ఎలా ఉంటుంది, అందులో రాజ్యానికి వారసత్వమే లేదనుకున్న సమయంలో పుట్టిన కొడుకు, వాడు పోగానే ఇద్దరు గుండెలు బాదుకుని ఏడవడం మొదలెట్టారు. ఆ సమయంలో నారదుడు, పర్వతుడు, వశిష్ఠుడు అక్కడికి వచ్చారు. ఈ కన్నీళ్లతోటి శోకంతో ఉండడం వల్ల అందులో 3 ఏళ్ల క్రితం చూశాడు కాబట్టి గుర్తుపట్టలేకపోయాట. రాజుగారు చిత్రకేతుడు ఈ వచ్చిన గురువుల్ని, తనకి సంతానమిచ్చిన నారద పర్వత వశిష్ఠుని గుర్తుపట్టలేక, మహాత్ములారా మీరెవరు, సమయానికి వచ్చారు, ఈ పిల్లాడు చచ్చిపోయాడు, వీడిని బతికించకూడదా అని ఏడ్చాడు. అప్పుడు వాళ్ళు, అప్పుడే మేమెవరో మర్చిపోయామని, ఆయన నీకు ఈ పిల్లవాడు పుడతాడని చెప్పి సంతాన ఫలమిచ్చిన నారదుణ్ణి, ఇదిగో ఇతడు నా మేనల్లుడు పర్వతుడు, ఆయన వశిష్ఠ మహర్షి అనగానే కాళ్ళ మీద పడి, మహర్షులారా మీరిచ్చిన ఫలానికి కూడా విలువ లేకుండా అయిపోయింది, పిల్లాడు చచ్చిపోయాడంటే, పిచ్చివాడా నీకు సంతాన యోగం లేదు, బతిమాలేవు, అందుకే ఈ సంతానాన్ని ఇచ్చాం, వాడు వెళ్ళిపోయాడు, ఎంత ఏడ్చినా శవం పలకదు, ఒకవేళ ఎవడన్నా చచ్చిపోతే వాడి కోసం ఏడిస్తే ఆ చచ్చినవాడు బతికే పడం అయితే 100 ఏళ్ళు ఏడవచ్చు, మనం ఎంత ఏడ్చినా చచ్చినవాడు బతకడం. మచ్చిక వీరికెల్లా బహుమాత్రము చోద్యము, దేహి పుట్టుచు చచ్చుచునుట చూచెదరు, చావక మానెడు వారి భంగి, ఈ చచ్చిన వానికి ఏడ్చెదరు, చావున కొల్లక డాగవచ్చునే, ఎచ్చట బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణి కోటికిన్. మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది. ఈ సృష్టిలో ప్రతి ప్రాణి పుడుతున్నాడు, పెరుగుతున్నాడు, చివరికి చచ్చిపోతున్నాడు. ఈ పుట్టడం, పెరగడం, చావడం, మళ్ళీ ఇంకో జన్మెత్తడం, ఇది సృష్టి ధర్మం, దీన్ని ఎవరూ ఆపలేరు. మీ కళ్ళే ముందు ఎంతోమంది పుట్టి చచ్చిపోతూ ఉంటే చూచి కూడా మీరు చావనట్టుగా ఈ చచ్చిన వాడి కోసం ఏడుస్తున్నారు. చావు నుంచి ఎవరైనా తనను తాను రక్షించుకోగలడా? నా మాట వినండి. ఆ పైనుంచి ఇక్కడికి వచ్చారు, మళ్ళీ పైకి పోతారు. ఇది ప్రాణికోటికి సహజ లక్షణం. అనగానే నువ్వు చెప్పింది నిజమే, కానీ నీలాంటి మహర్షి యొక్క ప్రసాదంతో పుట్టిన ఈ చిన్నపిల్లాడు, అందులో 3 ఏళ్ల పిల్లాడికి ఎంతో మంచి ముద్దుగా బంగారం లాంటి బట్టలేసి పెంచేట్లేండి వాళ్ళు, అందుకని వీడు చచ్చిపోతే మేము బతకలేం, మా కోసం ఆ పిల్లవాడిని బతికించవా అంటే, అయితే ఓ పని చేద్దరు కానీ, ఆ చచ్చిపోయిన పిల్లవాడి ఆత్మని ఈ శవంలోకి ఆవాహన చేస్తాను, ఆ పిల్లవాడితో మాట్లాడండి, వాడు ఒప్పుకుంటే ఈ శరీరంలో వాడిని శాశ్వతంగా ఉంచుతాం, వాడు ఒప్పుకోకపోతే మాత్రం వాడిని పంపించేస్తాం అన్నారు నారదాదులు. ఆయన సరే అని అన్నాడు. అప్పుడు ఆ చచ్చిపోయిన పిల్లవాడి ఆత్మని ఆ శరీరంలోకి ఆవాహన చేశారు. పిల్లాడు టక్కు లేచి కూర్చున్నాడు. 3 ఏళ్ల పిల్లాడు ఆరిందలాగా చక్క, నేను ఇలా కండువా వేసుకుని టీవీగా కూర్చున్నట్టుగా కూర్చుని, ఎవరు నన్ను మళ్ళీ ఈ శరీరంలోకి తీసుకొచ్చారు అని అడిగితే, అప్పుడు నారదాదులు, ఈయనెవరో మీ నాన్నని అంటున్నాడు, నీతో మాట్లాడాలంటున్నాడు, కొంచెం ఆయనకి సమాధానం ఇవ్వవయ్యా, అందుకే నేనే పిలిచానన్నట్ట. అనగానే ఆయన యగాదిగా చూసి, నువ్వు నా తండ్రివా, ఏ జన్మలో తండ్రి నువ్వు నాకు తండ్రివా అని అడిగాడు. అనగానే ఆయన తెల్లబోయి, అదేమిట్రా, ఈ నారదుడు ఇచ్చిన పండు ద్వారా మీ అమ్మ నిన్ను కన్నది, నీ మలమూత్రాలు ఎత్తి తుడిచాను నేను, బొబ్బలు పోసి చక్కగా బొబ్బట్లు పెట్టానురా, నీకు మంచి బట్టలు కట్టానురా, నన్ను ఎరగవా అంటే, ఓ ఈ పిచ్చి తండ్రి, ఈ జన్మలో బహుశా నువ్వు నా తండ్రి అయి ఉండొచ్చు, ఇప్పటికీ నాకు 60,000 జన్మలు గుర్తున్నాయి. ఒక జన్మలో చీమగా పుట్టా, ఒక జన్మలో దోమగా పుట్టా, ఓ చోట ఒక జన్మలో నపుంసకుడిగా పుట్టాను, ఒక జన్మలో స్త్రీగా పుట్టాను, ఒక జన్మలో కుక్కగా పుట్టా, ఒక జన్మలో గేదిగా పుట్టా, ఒక జన్మలో దున్నపోతుగా పుట్టాను, ఓ జన్మలో గాడిదగా, ఒక జన్మలో ఉడుముగా, మరో జన్మలో జెర్రిగా, మరో జన్మలో పావుగా, ఎన్నో జన్మలు ఇలా ఎత్తాను. ఎన్ని జన్మల్లో ఎంతమంది తల్లులు, ఎంతమంది తండ్రులు, ఈ జన్మలో నువ్వు నాకు ముచ్చటట్టుకుని నెత్తి మీద శంకరాచార్య వేషం వేసి ఇలా ఫోటో పెట్టుకుని సెల్ ఫోన్లో పెట్టి తిరుగుతున్నావు పిచ్చాడ, నేను ఎంతో పూర్వం బోలెడంతమంది తండ్రుల్ని తల్లుల్ని చూసి చివరికి ఈ జన్మ ఎత్తా.